அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வேபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகராந்தஸ்ருதிபிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயே அர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். ஜெய் ஸ்ரீராம் அனு மூணு சாலை கட்டி ஜப்பாடி ஜெய் ஸ்ரீராம். ఈ రామనామస్మరణం తరచుగా చేస్తూ ఉంటే మనస్సు నిలకడగా ఉంటుంది. తెలుసో తెలియకో చేసిన అనేక పాపకర్మాలన్నీ పటాపంచలైపోతాయి. వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలో ఒక అద్భుతమైన భాగం. వైష్ణవఖండంలో వెంకటేశ్వరుడి మహిమ, పురుషోత్తమ మహాత్మ్యం అంటే జగన్నాథపురానికి సంబంధించిన జగన్నాథస్వామి వారి చరిత్ర, బదరీ ఇవన్నీ అందులోనే ఉంటాయి. అందులో వెంకటాచలం సహజంగా మనకు తెలుగు వారందరికీ కూడా మరింత ఇష్టమైనటువంటి ఘట్టం. పూర్వం మాధవుడు అనేటటువంటి ఒక పండితుడు, పురంధర స్వామయాజి పుత్రుడు, పగటిపూట కామోద్రిక్తుడై తన భార్య చంద్రరేఖని కాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి నదీ తీరానికి రమ్మన్నాడు. తీరావుడు వచ్చేలోపు అక్కడ ఒక చండాలాంకనుడు చూచాడు. ఆవిడ పేరు కుంతల. ఈ కుంతలను చూడగానే వీడికి మన్మథ కుంతం గుండెల్లో బాగా తగిలింది. మన్మథ బాణాలు బాగా తగిలాయి. దాంతో భార్యను వెనక్కి పంపి ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ కొంచెం తెలివైంది కనుక, సంస్కారవంతులు చదువుకున్నది కనుక కట్టుకున్న భార్యను విడిచిపెట్టి పచ్చిమాంసం పీక్కు తినే నా వెంట పడతావేమిట్రా, మేము కళ్ళు తాగుతాం, బంధువుల్ని తింటాం, చర్మం పులుస్తాం, ఎవరికైనా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళ వల్ల వచ్చే ఆనందం తక్కిన వాళ్ళ వల్ల రాదు, పో అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంటే పడ్డాడు. చివరికి ఆవిడ విసిగిపోయింది. నీ తల్లి మీద, తండ్రి మీద, గురువుల మీద, దేవతల మీద ఒట్టేసి దాన్ని రావద్దు అందిట. అంత మాట ఆమె అన్నది. అప్పుడు వాడేమన్నాడు తెలుసా, తల్లి పోయినా పర్వాలేదు ఈ ఒట్టు వల్ల, తండ్రి నశించినా పర్వాలేదు, గురువు నశించినా పర్వాలేదు, ఆఖరికి దైవం తొలగిపోయినా పర్వాలేదు, కానీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మన్మథ బాణాల తాకురికి ఓర్చుకోలేనన్నాడు వాడు. ఎప్పుడో వచ్చే చావు, ఎప్పుడో వచ్చే నరకం కంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నాకు దక్కకపోతే వచ్చే నరక బాధ ఎక్కువగా ఉంది, ఈ నరకం తట్టుకోలేను. జాతిర్యాతురసాతలం, నా జాతి పాతాళానికి పోవచ్చుగాక, వంశం ఇంకెక్కడికైనా పోవచ్చుగాక, నా వేద పాండిత్యం మంట కలిసిపోవచ్చునుగాక, ప్రపంచం నన్ను తెగడవచ్చుగాక, లోకం ఏమని హేళన చేసినా పట్టించుకోను, నువ్వే నాకు కావాలి అనగా ఆవిడ తెల్లబోయి ఇందాక నీ భార్యను చూచాను, ఆమెకున్న సౌందర్యం నా దగ్గర ఏముంది, ఏముందని నా వెంట కొడుతున్నావు అంటే, ఏమో నేను వలచాను కాబట్టి నువ్వు రంభవ అన్నాడు ఆయన. ఈ ఎలా పుడతాయో తెలియదండి, ఈ ప్రేమలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కటి చూస్తే మనకి భయం వేస్తుంది అన్నమాట. ఒక అమ్మాయి చూస్తే ఆశ్చర్యం కలిగించే రూపం, ఏ లక్ష్మీదేవి సరస్వతి శాపవశాత్తు భూలోకంలో పుట్టిందా అన్నట్టుగా ఉండేది. ఇంత సుందరీమణికి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా నచ్చలేదు. ఒక పరమనీచుడు వాడి వెంటబడి వాడి పెళ్లి చేసుకుంది. ఏమిటంటే చెప్పలేము, ఇది ఒక కర్మయోగం. ఈ రూపం ఆకర్షణగా అనిపించడానికి గల కారణం పూర్వజన్మలో ఏదో బంధం ఉంటుందన్నమాట. అలాగా ఇతడు నిన్ను తప్ప మరెవరిని వరించలేను, ఈ రూపం నన్ను ఆకర్షిస్తోంది, పట్టుకుంది, పీడిస్తోంది, నువ్వు లేకపోతే బతకలేను, నన్ను చంపి బ్రహ్మహత్య పాపాలు చుట్టుకుంటావా అనగా, అప్పుడు ఆమె ఏమంది, ఎలాగో నా వెంటబడ్డావు, నేను ఎన్ని ఒట్లు పెట్టినా ఆ ఒట్టు తీసి గట్టంటున్నావు, నేను లేకపోతే బ్రతకలేనంటున్నావు, కాబట్టి నా కోసం యజ్ఞోపేతం తీసి అవతలు పారేస్తావా అంది. వెంటనే తీసేశాడు, తీసేస్తానని చెప్పడం కూడా కదా, తీసి అవతలకు విసిరి పారేసాడు నదిలో. నీవన్నట్టే యజ్ఞోపవేత పరిత్యాగం చేశాను, ఇంకేమిటి ఆలస్యం అనగా, మా చండాల జాతి వారు తినే ఆహారం తింటావా అంటే తింటాను, ఏది నువ్వు ఈ అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నటువంటి అప్పుడే చర్మం ఒలిచిందిట ఓ చచ్చిపోయిన జంతువుకి, ఆ జంతువు మాంసం ఒక నొట్టు వేసుకుని కరకర నవ్విలేశాడు. మనం క్యారెట్ కూడా అలా నవ్వలేం, అలా నవ్విలి పారేశాడు. ఇక ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళడం మానివేసి నా వెంటే ఉండి నాతోటే తిరుగుతావు కదా అన్నది. నీ కోసం ఏదైనా చేస్తాను, ఇక నాకు కుటుంబం లేదు, నువ్వే కుటుంబం, నువ్వే భార్య, నువ్వే దైవం, నువ్వే సమస్తం, నువ్వు ఎక్కడుండమంటే అక్కడ ఉంటాను, నీకు పాదసేవ చేస్తాను, జడవేస్తాను, మెడబట్టుకుంటాను, ఏమైనా చేస్తానన్నాడు. ఇంకా ఆవిడ సంతోషపడేది, పోన్లే ఈ పిచ్చాడు నా వెంట పడుతున్నాడు కదా అని రమ్మన్నది. వాడు ఆవిడ మెడలో ఏదో పూస ముక్క కట్టేశాడు, ఆమెను స్వీకరించాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ మీద ప్రేమతో పగలు లేదు, రాత్రి లేదు, నిత్య కామోపభోగాలను పెంచడం మొదలుపెట్టాడు వాడు. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్తివేవ భూయ ఏవాభితిష్ఠతి భూయ ఏవాభివర్ధతి. అగ్ని ఉంది, ఆ అగ్నిగుండాన్ని చల్లార్చడానికి ఒక ఆయన అందులో నెయ్యి పోయడం మొదలెట్టాడు. నెయ్యి పోసే కొద్దీ ఏమవుతుంది, యజ్ఞగుండంలో అగ్ని భగ్గున మండుతుంది. హవిష కృష్ణవర్తమేవ భూయ ఏవ అభివర్ధతే. మీరు ఎప్పుడైనా చూడండి యజ్ఞగుండంలో బాగా మండిపోతున్న యజ్ఞగుండంలో అలా కొద్ది కొద్దిగా నెయ్యి పోసే కొద్దీ అది మంట పెంచుతుంది కానీ చల్లార్చం. ఎలా అయితే నెయ్యి పోస్తే నిప్పు ఇంకా మండుతుందో అలాగే ఈ కాముకుడికి కామం తీర్చుకునే కొద్దీ కామం పెరుగుతుంది కానీ తగ్గదట. ఇది ఎప్పటికీ తగ్గేది కాదు, మానసికంగా ఇంద్రియ నిగ్రహంతో అదుపులో పెట్టుకోవాలి. కానీ 70 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా దిక్కుమాలిన బుద్ధిలో కనుక ఈ కామం అనేది వాసన తొలగకపోతే, కామ వాసన తొలగకపోతే ఇంకా 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 ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలు అనేవి అలా పెరుగుతూనే ఉంటాయి, తరగడం ఉండదు వాటి. అలాగే వీడు ఆమె మీద వ్యామోహంతో సర్వం విడిచిపెట్టాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వీడు చూచి అపహాస్యం చేశారు, చి పరమనీచుడు వీడు అన్నారు. అందుకని ఇక ఇక్కడ ఉండకూడదు. సువర్ణముఖి తీరంలో కాళహస్తిలో ఈమెతో ఉన్నంతకాలం నన్ను తెలుసున్నటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు నిరంతరం నిందిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, భ్రష్టుడా అని ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదామని ఆవిడకి నచ్చ చెప్పి ఈ కాళహస్తి నుంచి కృష్ణవేణి తీరానికి వెళ్ళిపోయాడు. విజయవాటిక ప్రాంతానికి చేరిపోయాడు. అప్పటికి విజయవాటిక కాదు, అది కృష్ణవేణి తీరమే. అప్పటికి ఇంత పెద్ద ఊరు ఎక్కడుంది, విజయవాడ అనే పేరు ఎప్పుడు వచ్చింది, అర్జునుడు అక్కడ తపస్సు చేశాక అర్జునుడి పేరు మీదుగా అర్జునుడు విజయుడు కనుక విజయవాటిక అయ్యింది. అందుకే హరవిలాసంలో అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాలత మాలతాల నేపు అర్జున లోధ్రతిందు కనవామలకి పనసాంబ్ర పాటలీ సజ్జ కురంబరుంబ గురుచందన చందన నింబకేతకి భూర్జ కపిత్త పూర్ణముఖ భూరుఖ పుణ్య తమాశ్రమం గుణన్ అని అద్భుతమైన పద్యం శ్రీనాథుడు రాశాడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ముందు ఇంద్రకీల పర్వతానికి వచ్చి అక్కడ రకరకాల వృక్షాలు, శలయేళ్ళు, సింహాలు, పులులు వంటి జంతువుల మధ్యలో కూర్చుని కఠోర తపస్సు చేశాట. ఆ అర్జునుడి తపస్సునకు మెచ్చుకుని ఇంద్రుడు ఈరోజు నుంచి ఈ ప్రాంతం నీ పేరు మీదుగా విజయ వాటిక అని పిలువబడుతుంది అన్నాడు. సంస్కృతంలో వాటిక, తెలుగులో వాడ. వాడ అనేది తెలుగు పదం, సంస్కృతం వాటిక. ఆ విధంగా విజయవాడ అయిపోయింది అన్నమాట. ఇలా ఈ పేర్లన్నీ కూడా ఒకప్పుడు సంస్కృతమే, వ్యవహారంలో తెలుగులోకి వచ్చి మారిపోయాయి అన్నమాట. అలా ఆనాటికది కృష్ణవేణి తీరమే. ఆ కృష్ణవేణి తీరానికి దాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఒక నది స్థలాన్ని శుభ్రపరుచుకొని ఒక మంచి గుడిసి వేసుకున్నాడు. దానితో అక్కడ కాపురం పెట్టాడు. దానికి కళ్ళు ఇష్టం, అందుకని వీడు ఫుల్గా కళ్ళు కుండలు పట్టుకొచ్చి దానికి ఇచ్చి తాను తాగేవాడు, తెగ తాగేసేవాడు. ఈ తాగుబోతోడికి పగలేమిటి రాత్రేమిట్లేండి. ఒకసారి దానికి అలవాటు పడినటువంటి వాడు ఎంతో మహాత్ముడైతే తప్ప, ఏ దత్తాత్రేయుడు లాంటి వాడో తప్ప ఇంకోటి ఎవడైతే అందులోంచి బయటపడలేడు. పగలు లేదు రాత్రి లేదు, తెగతాగేసేవాట. దానితో పాటు పంది మాంసం, నంది మాంసం, ఆ మాంసం, ఈ మాంసం అని తేడా లేకుండా తెగతిండ మొదలెట్టాడు. ఆదివారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, చేప లేదు, పాప లేదు, శుభ్రంగా తిన్నాడు. 12 సంవత్సరములు వాడు ప్రపంచం మరిచిపోయి దాంతో బతికాడు. డబ్బులు అవసరం లేని రోజులు కదండి అప్పుడు. ఎంతసేపు అడవికి వెళ్ళారంటే వేటాడితే మాంసం దొరికేది, కళ్ళు కొండలు దొరికేవి. చెట్టు కట్టి రెండు దాటి చెట్లకి దగ్గరికి వెళ్ళి దొంగతనంగా 2 కళ్ళు కొండలు పీక్కొచ్చేవాడు. ఇటు కళ్ళు అటు మాంసం, గుడిసి వేసుకున్నాడు ఎలాగో. ఇక తిండి కోసం చెయ్యరాని పాపం అంటూ లేకుండా దొంగతనాలు కూడా చేశాడు. అప్పుడప్పుడు బట్టల కోసం జనాల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు బంగారం అపహరించేవాడు. ఈ విధంగా మహాపాపాలు చేస్తూ ఉండగా 12 ఏళ్ళు గడిచిపోయింది. ఈ స్త్రీ లోలత్వంతో 12 ఏళ్ళు 12 నిమిషాల్లో గడిపేసేటవాడు. కాలం ఎంతండి, కన్ను మూసి తెరిచే లోపు కాలం మారిపోతుంది. నాకు ఎప్పుడు చూసినా ఇక్కడ కూర్చొని పురాణం చెప్పినట్టే ఉంటుంది. మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, మళ్ళీ రేపు గురువారం అయిపోతుంది. చూస్తుండగా 18 రోజులు గడిచిపోతాయి. ఇలా 8 ఏళ్ళు గడిచిపోతున్నాయి. మీ జీవితాలు కూడా చూస్తుండగానే మారిపోవడంలా. ఏదో నాలాంటి వాడు ఎవర్ గ్రీన్ హీరోలు పక్కన పెడితే చాలామంది ముసలాళ్ళు అయిపోయి కనపడుతున్నారు, జుట్టు ఊడిపోయి తెల్లబడిపోయి, అవునా? కాబట్టి కాలం మారిపోతుంది, ముసలివాళ్ళు అయిపోతున్నారు, శరీరాలు విడిచిపెట్టేస్తున్నారు, మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. పునరపి జననం, పునరపి మరణం. కళ్ళు మూసి తెరిచేలోపు ఎవరు పొడుచో ఎవరో గడుచో తెలియదు. అందువల్ల కాలం అనేది అనంతమైన ప్రక్రియ, సాగుతూనే ఉంటుంది. రెప్పపాటులో మన ఆయువు మారిపోతుంది. ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పచ్చం దశాను క్షణము క్షణము సాగడిని కాలభుజంగము, రెప్పవేయుత క్షణము వయస్సు వేరొకటిగా అనగు. క్షణక్షణం కాలం అనే సర్పము ముందుకు సాగిపోతూ ఉంటుంది. కంటి మీద రెప్ప వేసేలోపు మన వయస్సు మారిపోతుంది. అంటే రెప్పపాట్లో ఒక సెకండ్ కాలం గడిచిపోయిందిగా. అందువల్ల ఇందాక నీ వయస్సు 12 ఏళ్ళ 14 గంటలు అయితే 14 గంటల మీద రెప్పపాట్లో ఒక సెకండ్ వెళ్ళిపోయింది, మళ్ళీ రెప్పపాట్లో ఇంకో నిమిషం అయిపోవచ్చు. ఇలా నిమిషాలు గడిచిపోతాయి. ఉపన్యాసం అయ్యేసరికి మన ఆయువులో 2 గంటలు వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ 2 గంటలే నిజమైన ఆయువు, మిగతా ఇంటి దగ్గర గడిపిన ఆయువు ఆయువు కాదట. ఈ పురాణం విన్న కాలమే కాలం, భగవద్ దర్శనం చేసుకున్న కాలమే నిజమైన ఆయువు. మనకి తక్కిన ఆయువు వ్యర్థంగా గడిపాం అన్నమాట మనం. అందువల్ల 12 ఏళ్ళు గడిచింది. 12వ ఏట ఒక పూట హఠాత్తుగా వాళ్ళ గుడిసెలు అంటుకుని కాలిపోయి అందులో ఈ అమ్మాయి పొంతలు కూడా కాలి చచ్చిపోయింది. హఠాత్తుగా మరణం పొందింది, దుర్మరణం పొందింది. అప్పుడు ఆ పొంతలు చచ్చిపోతే మాధవుడు పరమ దుఃఖం పొందేశాట, పిచ్చెక్కి తిరిగేసేటవాడు. కట్టుకున్న భార్యని చంద్రరేఖని విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు, కన్న తల్లిని తండ్రిని విడిచినందుకు బాధపడలేదు. తన సంస్కారాన్ని, వేద పాండిత్యాన్ని, జాతిని విడిచిపెట్టినప్పుడు ఇంత బాధపడలేదు. ఇవాళ ఈ స్త్రీ చండాలంగన చచ్చిపోతే పరమ దుఃఖం పొందేశాట. పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఒక పద్యం ఏంటి, 2 పద్యాలు చెప్పాడు, ఆ 2 అణుముత్యాలే. ఎల్లరు నెల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రు కాని, ఓ పల్లవ పాణి ఏ పరమ పావనవం, శమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక, నేడు విద్యుల్లధికాధికా వినయ ధూర్వకమౌట ఎరుంగన కటా. సాధారణంగా అందగత్తెల్ని డబ్బిచ్చి కొనుక్కుంటారు. బాగా అందగత్తే, నువ్వు బాగా డబ్బిస్తే నేను నేను పెళ్లి చేసుకుంటానని అంటుంది. ఇప్పుడు కూడా మొన్న మధ్యన ఎవరో కావడం అంబానీని, నువ్వు నాకు 10 కోట్లు ఇస్తే చేసుకుంటాను అది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఎవడన్నా నీలాంటిదని కొనుక్కుంటారా, నీ యవ్వనం కొద్ది రోజులు పోయకపోయి ముసలిదాన్ని అవుతావు, ఆ క్యాష్ పెరుగుతుంది, ఈ క్యాష్ అంతా తరుగుద్ది పో అన్నాడు ఆయన తెలివైన వాడు. కాబట్టి ధనం ఇచ్చి సుందరీమణుల్ని కొనుక్కుంటారు కొందరు. నేను నా పరమ వంశాన్ని, పవిత్ర వంశాన్ని, నా పాండిత్యాన్ని అమ్మి కొనుక్కున్నాను, అంటే దీన్ని తగలెట్టు కొనుక్కున్నాను నేను, నీ కోసం నా సర్వం త్యాగం చేశాను, వంశము త్యాగం చేశా, పాండిత్యము త్యాగము చేశాను. కారణం నీ నల్లనైన రూపం శాశ్వతంగా నాతో ఉంటుందని. నల్లగా ఉండే నీవు ఎప్పుడు నా వెంటే ఉంటావు, నన్ను విడిచిపెట్టవు అనే నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ అది ఇవాళ ఆ నమ్మకం వమ్మైపోయింది, వ్యర్థమైపోయింది. నేను నమ్మిన నమ్మకం పోయింది. నువ్వు శాశ్వతంగా ఉంటావు అనుకున్నాను, లేవుగా నువ్వు. కాబట్టి నా విశ్వాసం కాస్త వ్యర్థమైపోయి ధూళిలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది. ఎలా కలిసింది పైగా? విజ్జుల్లతికాధికాభినయ దూర్వహమౌట ఎరుంగనక్కట. ఆకాశంలో మెరుపు తీగ మెరుస్తుంది. ఈ మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది? అలా మెరిసి మాయమవుతుంది, ఎక్కువసేపు చూడలేం దాన్ని. అందుకే దానికి చెంచల అని పేరు. చెంచల అని మెరుపు తీగను పిలుస్తాం. ఎందుకని? క్షణం ఉండి మాయమవుతుంది. మీరు చూస్తున్నారుగా వర్షాకాలంలో పిడుగులు పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. ఎంతసేపు ఉంటుంది ఆ మెరుపు? అలా మెరిసి మాయమవుతుంది. మన యవ్వనం, మన బ్రతుకు, మన ఆయువు మెరుపు తీగల్లాంటి. నీ జీవితం ఇలా మెరుపు తీగలా మాయమైపోతుంది అని అనుకోలేదు. నువ్వు శాశ్వతంగా ఉంటావు అనుకున్నాను. అయ్యో ఎంత దుఃఖం తెచ్చిపెట్టి నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు. నువ్వు లేకపోతే ఎలా బతకను? ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కెనచు నన్రాకకు పోకకు జనపరంపర కెంపకు చూడికి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధి తలంక కలంక ముక్త చంద్రాకృతి మిల్చుని ముఖమునందు అమృత స్థితి కాంచియుండుటం. కొంతమంది ఈ చండాల స్త్రీ చూపులకి లొంగిపోయాడు ఈ దుర్మార్గుడు అని నన్ను తిట్టారు. ఇహిహి అని వెటకారం చేసి వెకిలిగా సకిలించి ఇకిలించి అవహేళన చేశారు, అవమానపరిచారు. ఇంతటి ఉత్తముడు, పవిత్ర వంశంలో పుట్టినవాడు ఈ అధమ స్త్రీకి లొంగిపోయాడు. పోనీ అది ఏమన్నా సౌందర్యవతే కాదు, అయినా లొంగిపోయి దాని వెంటపడి తన జీవితం పాడు చేసుకున్నాడని కొంతమంది నన్ను చూచి ఉమ్మేశారు. అంబూకృతం అంటే ఉమ్మేయడం అని అర్థం. థు అని ఉమ్మారట. ఇంకో అర్థం ఏంటో తెలుసా? వీడిని చూడగానే స్నానం చేశారని అర్థం. అంబూకృతం అంటే మనం ఎవరినైనా చూడగానే ఎప్పుడు స్నానం చేస్తాం? శవాన్ని చూసినప్పుడే స్నానం చేయాలని శాస్త్రం. నన్ను చూచి చూడగానే ఉమ్మేసి స్నానం చేశారంటే నన్ను శవం కింద జమ కట్టారు, ఎందుకంటే నేను భ్రష్టునయ్యాను గనక. అలా నన్ను చూచి ముఖం మీద ఉమ్మినా స్నానం చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకని? నీ అందమైన ముఖం చంద్రబింబం కంటే బాగా అనిపించింది. చంద్రుడిలో వెన్నెల కిరణాలలో అమృతం ఉందంటారు, అందులో అమృతం ఉందో లేదో, కానీ నీ ముఖంలో నాకు అమృతం కనబడింది. ఆ అమృతాన్ని నాకు దూరం చేసి చచ్చిపోతావా కొంతలా కొంతలా అని పాపం కింద పడిపోయాడు వాడు. అలా ఏడ్చి 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 చిట్ట చివరకు ఒక రోజున అతి కష్టం మీద తీరుకున్నట్టే. ఎంతకాలం ఏడుస్తాడు? నీరసం వచ్చింది ఏడవగా. ఓ రోజు ఏడ్చాడు, రెండు రోజులు ఏడ్చాడు, మూడు రోజులు ఏడ్చాడు, నాలుగో రోజు ఆకలికి తట్టుకోలేక కృష్ణవేణిలో స్నానం చేశాడు. ఆ సమయంలో అక్కడ కొంతమంది మహానుభావులైనటువంటి ఋషులు, కొంతమంది మహారాజులు తీర్థయాత్రలకు వెడుతున్నారు. వాళ్ళు అక్కడ సంకల్పం చెప్పుకుని స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి మంచి మాటలు చెప్పుకుంటున్నారట. ఈ జీవితం క్షణాల్లో నాశనమైపోయే జీవితం. కన్ను మూసి తెరిచేలోపు జీవులు నశించిపోతూ ఉంటారు. ఉన్న నాలుగు రోజులు వ్యసనాల పాలై జీవితం పాడు చేసుకోకుండా భగవన్నామం చెయ్యాలి, తీర్థయాత్రలు చేయాలి. కొంతమంది దురదృష్ట జీవులు పరమ పవిత్రమైన వంశాన్ని పాడు చేసుకుని వ్యసనాల పాలై చివరికి నశించి యమలోకానికి పోయి యమకింకరులు చితక్కుడుతూ ఉంటే చావు దెబ్బలు తిని అక్కడ యమలోకంలో శిక్షలు పూర్తయ్యాక మళ్ళీ భూలోకానికి వస్తారు. భూలోకంలో నీచ జన్మలు ఎత్తుతారు. కుంటివాడిగా, గుడ్డివాడిగా, నడ్డివాడిగా జన్మిస్తారు కొందరు. కొంతమంది పశువులుగా, కొందరు పక్షులుగా జన్మిస్తారు. ఈ పశువులను ఆదివారం రాగానే పరపరా కటికవాడు కోసి రోడ్డు మీద పెట్టి ముక్కలు ముక్కలుగా కొట్టి పక్కవాడికి అమ్ముతూ ఉంటాడు. ఈ కష్టాలు పొందకుండా ఉండాలంటే పవిత్రమైన భగవన్నామాన్ని జపించాలి, భగవంతుని తీర్థయాత్రలు చేయాలి, ఆలయాలు దర్శించాలి అనుకుంటూ ఉంటే అప్పుడు వీడికి పశ్చాత్తాపం కలిగింది. వీళ్ళు చెప్పింది నిజమే, నా కళ్ళ ముందే కొంతలు పోయింది, రేపు నేను నశించిపోతాను, నశించాక నేను నరకానికి పోతాను. నేను చదువుకున్న పండితుడిని, వేదములు చదువుకున్నవాడిని, పురాణాలు చదువుకున్నవాడిని, చివరికి ఇలా వ్యసనాల పాలై భ్రష్టుండి అయిపోయానే, ఇప్పుడు నేను ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనిపించింది వాడికి. జీవితం వెనక్కి వెళ్ళదుగా ముందుకే తప్ప, ఈ 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ పూర్వంలా బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ తీర్థయాత్రకు వెడుతున్న వాళ్లతో వెడతాను. తీర్థయాత్ర చేసేవాడు అధముడైనా వాడి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద పోసుకుంటే మన పాపాలు పోతాయి. మహాపండితుడైనా పాపాత్తుడైపోతే, పాపాలు చేసి జీవితం పాడు చేసుకుంటే వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? వీడు ఎంతో పండితుడు అవ్వచ్చు, ఒకప్పుడు గొప్పవాడే, గొప్ప వంశంలో పుట్టాడు, కానీ ఇప్పుడు పాపాత్ముడయ్యాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్రలకు వెడుతున్న వాడికి సేవ చేయడమే. తీర్థయాత్ర చేస్తున్న వాళ్ళలో ఒక్కడికి మంచినీళ్ళు ఇచ్చినా, ఒక్కడి కాళ్ళు కడిగినా, ఒక్కడికి అన్నం పెట్టినా, లేక ఒకడికి మూటలు మోసినా, మనం చేసిన మహాపాపాలు ఆ క్షణమే తొలగిపోతాయి. అందుకని పూర్వం తీర్థయాత్రలు చేయమనేవారు. తీర్థయాత్రలకు పెడుతున్నప్పుడు వెళ్ళగానే, ఏమండి మేము మీకు డబ్బులు కట్టాము, రూములు ఏమని డామ్ ఢూమ్ అని వాడి మీద యుద్ధం చేయకూడదు. రేపు తీర్థయాత్రలకు వచ్చేవాడు సూర్యబాబు గారి మీద, సంతోష్ గుప్తా మీద ఎగరడం కాకుండా మీకు వీలున్నంత వరకు వాళ్ళకి సేవ చెయ్యండి. సేవ చేస్తే మనం ఈనాటి వరకు చేసిన మహాపాపాలు తక్షణం తొలగిపోతాయి. అసలు అదే పెద్ద తీర్థయాత్ర. తీర్థం ఇంద్రియ నిగ్రహంబు, ఇంద్రియ నిగ్రహం తీర్థం, తీర్థంబు సత్యంబు, తీర్థంబు ధర్మంబు, తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు. ఇవన్నీ ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం, ధర్మం పలకడం, ఇవి తీర్థయాత్రలు. అంటే దారిలో వెడుతున్నప్పుడు రైల్లో ఒకరికొకరు సేవ చేసుకోవడం, ఒకరికొకరు మంచినీళ్ళు అందించుకోవడం, కాఫీలు అందించుకోవడం, వీలుంటే ఎవడన్నా నడవలేని వాడు ఉంటే వాడు చెయ్యి పుచ్చుకొని వాడిని బాత్రూమ్కి తీసుకెళ్ళడం, ఇదే తీర్థం. అలా బాత్రూమ్కి తీసుకెళ్ళమన్నాం కదా అని ఒక ముసలాయన ఒక ఆవిడ పదే పదే రండి తాతయ్య గారు అని బలాత్కారంగా బాత్రూమ్కి పట్టు మీద పదే పదే ఇష్టం లేకుండా తీసుకెళ్ళడం కాదు, వాడికి అవసరమైనప్పుడు తీసుకెళ్ళండి. ఏదన్నా చెప్పాలంటే ఇదో సమస్య నాకు. మా గురువు గారండి, ముసలి వాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే బాత్రూమ్కి తీసుకెళ్తే కూడా తీర్థయాత్రతో సమానం అన్నారండి అని ఆ కూర్చున్న ఆయన్ని 5 నిమిషాలకు ఒకసారి రండి అని రెక్క పట్టుకుని అందులో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొస్తే ఆయన చివరికి డామర్కి ఎంత కూలబడ్డాడు. ఆయనకు అవసరమైనప్పుడు తీసుకెళ్ళాడు, అవసరమైనప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి, అవసరమైనప్పుడే కాఫీ ఇవ్వండి, అనవసరంగా సేవ చేయక్కర్లా. ఈ విధంగా మొత్తం మీద యాత్ర చేసేవాళ్ళ వెంట ఉండి వాళ్ళకి సేవ చేస్తే అది అపూర్వమైన శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళతో పెడతాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోయి వాళ్ళ వెంట పెట్టాడు. వాళ్ళు నువ్వెవరు అంటే, నేను ఒక నీచుండండి, పాపాత్ముండండి, మీతో రానివ్వండి, మీకు సేవ చేసి పాపాన్ని తొలగించుకుంటాను అంటే వాళ్ళు జారిపడి రమ్మన్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు వండుకున్న ఆహార పదార్థం వాళ్ళు తిన్నాక ఇంత పెడితే అదే ప్రసాదంగా భావించి తిన్నాడు. వారి ఎంగిలి తినుచు దేహాభిమాన దంభముల వీడి. ఎప్పుడైనా మనం వండుకున్న అన్నం గిన్నెలో నుంచి కొంత వడ్డించుకుని తిన్నాక ఆ గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఉంటుంది శేషాన్నం, దాన్ని ఎంగిలి అంటారు. అసలు ఎంగిలి అంటే అది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుక్కర్లో బియ్యం పోశాడు, నీళ్లు పోశాడు, కుక్కర్ పెట్టాడు, అది కుషు కుషు నడిచింది, లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే టిక్కన్ సౌండ్ వచ్చి మొత్తం మీద అన్నం ఉడికింది, ఉడికాక అన్నాన్ని కొంత తన కంచంలో వడ్డించుకుని తిన్నాడు, గిన్నెలో కొంత అన్నం మిగిలిపోయిందిగా, ఆ గిన్నెలో మిగిలిన శేషమును ఎంగిలి అంటారు. దాన్ని గురువులకి పెద్దలకి పెట్టకూడదు, దాన్ని శిష్యులకి లేక తనకంటే చిన్నవాళ్ళకి లేకపోతే కుటుంబ సభ్యులైనటువంటి కొడుకుకి కూతురికి మనవలకి వీళ్ళకే పెట్టాలి, అతిథులకి మాత్రం ఎంగిలి పెట్టకూడదు. ఇది ఎంగిలి అన్నమాట. దాన్ని ఎంగిలంటే ఇప్పుడు బఫేను చూసినవాడు కొండడు నీళ్ళలో దూకి చచ్చిపోడా? అది ఎంగిలి అనాలా? దీని ఏమనాలి? అది పందెన్నం. ఒక్కొక్కలో చెప్పాలంటే వరాహాన్నం. ఎందుకని ఈ చేతితో ఇలా పట్టేసుకుని అలా వడ్డించుకుని దాంతో తినేస్తూ ఈ మా చేతి నుంచి పులుసు కారుతూ ఉంటే ఈ పులుసు అక్కడ పెట్టి ఇలా పెట్టండి అని ఈ పులుసు అందులో పోసి ఆ దిక్కుమాలను తిండి తింటున్నారు. రామరామ, ఇంతకంటే జుగుప్సు మరి ఏదన్నా ఉందా? ఎక్కడో రైల్లోనో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాట్ఫారం మీద అయితే ఈ చేత్తో పట్టుకు తింటాం, మిగతా చోట్ల కింద పెట్టుకు తినాలి. పదే పదే ఎంగిలి చేత్తో అక్కడికి వెళ్ళి ఆ చేత్తోటే వండించేసుకుని ఆ చేత్తోటే వడ్డించుకుని అది ఇతరులకు పెడుతూ ఉంటే ఆ అన్నాన్ని చూచిన వాడు ఎలా తినగలుగుతాడండి? ఏ పాపమో మనల్ని పట్టుకుని ఈ కలియుగంలో దిక్కుమాలళ్ళు అంతా తయారయ్యారు. పశుప్రాయోభోత్వ విలసతి తదాహార వశగహ. పశుప్రాయులమై పశువుల్లాగా ఒకటి గడ్డి, ఈ గడ్డి పరక అది సగం ఈ సగం పీక్కు తింటున్నట్టుగా తినడం అన్నమాట. చాలా జుగుప్సు కలుగుతుంది అనమాట. నేను అనలేదు ఇలా తినడం మహాపాపం అని, ఇలా తింటారు కలియుగంలోని వ్యాసుడు చెప్పాడు జరుగుతుంది, మళ్ళీ నా మీద పడకండి మీరు మమ్మల్ని దెప్పుతారా అని. దెప్పిన వాడు వ్యాసుడు కనపడితే ఆయన అడగండి, కనపడకపోతే మాట్లాడు గురుగారు. ఆషాఢ పూర్ణిమ నాడు ఎలాగో మీ గురువుగారి రూపంలో కనబడతాడు, అప్పుడు మీ గురువుగారిని మీరే వ్యాసులు కదండి అని అడిగితే ఆయన సమాధానం చెబుతారు. అలా మిగిలిపోయిన అన్నాన్ని ఎంగిలి తిని శరీరం మీద అభిమానం విడిచిపెట్టి, తన శరీరం మీద ఉన్న మమకారం విడిచిపెట్టి, నేను భక్తులకి దాసుండి అంటూ వాళ్ళకి సేవ చేస్తూ మోట్లు మోస్తూ వాళ్ళతో వెళ్ళాడు. వీళ్ళంతా క్రమంగా వెంకటాచలం వెళ్ళారు. ఆ వెంకటాచలం దగ్గర కపిల తీర్థం దగ్గర అందరూ స్నానాలు చేస్తూ ఉంటే ఈతడు కూడా స్నానం చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కపిల తీర్థం దగ్గర క్షౌరం చేయించుకుని పిండ ప్రదానాలు చేశారు పితృదేవతలకి. అసలు కపిల తీర్థం దగ్గర పిండ ప్రదానం చాలా గొప్పదండి. అసలు ఏమీ లేకుండా అయిపోయి ఇప్పుడు కలియుగంలో ఎవరు ఎవరికి పిండ ప్రదానం చేస్తున్నారు చేయడంలో? అసలు ఇంటికి వచ్చిన వాడికి అంత పిండం పెట్టే దిక్కే లేకుండా పోయితే ఇక పితృదేవతలకి ఏం పిండం పెడతారు? కానీ ఆ రోజుల్లో అక్కడ పిండ ప్రదానం చేసేవారు, క్షౌరం చేయించుకునేవారు. ఈయన కూడా క్షౌరం చేయించుకున్నాడు. వాళ్ళు పిండ ప్రదానం చేస్తూ ఉంటే వీడు భ్రష్టుడు కదా, అందుకని నేను ఏం పిండం పెట్టాలా అని ఆలోచించి, భ్రష్టులు మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేయమని ఒకప్పుడు శాస్త్రాల్లో వీడు చదువుకున్న విషయం గుర్తుకొచ్చింది. వీడు చదువుకున్నవాడు కదా, వంశపాని టైం ఈ 12 ఏళ్ల క్రితం బాగా చదువుకున్నవాడు. ఈ 12 ఏళ్లలో వ్యసనాలు పాలే వాటిని మర్చిపోతే మర్చిపోవచ్చు కాక, కానీ పాత చదువు అది గుర్తొచ్చింది. అందుకని నేను భ్రష్టుణ్ణి, యజ్ఞోపవేతం తీసిన వాడిని, కాబట్టి నా పితృదేవతలకి మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేస్తాను. ఇలా చేయడం శాస్త్ర సమ్మతం అనుకుని 3 మట్టి ముద్దలు తీసి వరుసగా పిండాలు పెట్టి దాని మీద నీళ్లు వదిలిపెట్టేశాడు. చిత్రం తెలుసా, వీడిలా నీళ్లు ఆ మట్టి పిండాల మీద వదలగానే పితృదేవతలకి సంతృప్తి కలిగింది. ఈ దుర్మార్గుడి వల్ల వాడి పితృదేవతలు నరకంలో పడ్డారట. ఇప్పుడు ఆ నరకం నుంచి ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ కథ శౌనకాది మహర్షులు సూతుడి దగ్గర వింటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి, వీడు భ్రష్టుడు కదండి, ఆ భ్రష్టుడు కూడా మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేసి తిలోదకాలు వదలగానే పితృదేవతలకి ఎలా సంతోషం కలిగింది, వాళ్ళు ఎలా స్వీకరించారు అని అడిగారు. అప్పుడు ఆయన పకపక నవ్వి, మీకు వచ్చిన ఈ అనుమానం ఒకప్పుడు జనక మహారాజు గారికి వచ్చింది. ఈ కథని ఒకప్పుడు జనకుడు తన కుల పురోహితుడు అయిన శతానందుని దగ్గర విన్నట్ట. ఒకప్పుడు ఈ కథని శతానందుడని ఆయన జనకుడికి చెప్పాడు. నీకు రామాయణం విన్నవాళ్ళు కనుక ఆ విషయం నేను చెప్పక్కర్లా, శతానందుడు అనేవాడు జనకునికి కుల పురోహితుడు, గౌతముని కొడుకు ఆయన, అహల్య గౌతముల పుత్రుడు ఆయన. ఆయన దగ్గర ఈ కథ విన్నట్టంటే ఈ కథ ఎంత ప్రాచీనమో ఆలోచించండి. ఇదే ప్రశ్న జనకుడు అడిగాడు. ఏమని, చండాలాంగన నిన్నయుచు ఉండిన కులహీను దూరకుండక తా విప్రుండ నటంచులు పెట్టిన పిండం గులుగొని రేవాని పితృదేవతలు. చండాల స్త్రీతో తిరిగి తాగకూడనివి తాగి, తినకూడనివి తిని, పరమనీచుడై భ్రష్టుడై దొంగతనం చేసిన వాడు పిండ ప్రదానం చేస్తే ఈ పిండాలని పితృదేవతలు ఎలా స్వీకరించారు, వాళ్ళు ఎలా తరించారు అనగా, అప్పుడు శతానందుడు జనకుడితో ఇలా అన్నాడు, జనక మహారాజా, ఇందాక నీకేమని చెప్పాను, అక్కడికి వచ్చిన వాళ్ళంతా క్షవరం చేయించుకుని కపిల తీర్థంలో స్నానం చేశారు అని చెప్పాను. అప్పుడు వీడు కూడా వాళ్ళతో పాటు స్నానం చేశాడు. కపిల తీర్థంలో స్నానం చేయగానే పితృదేవతలకి పిండ ప్రదానం చేసి అర్హత వచ్చింది, వాడి పాపం అంతా పోయింది. అందువల్లనే తమ పితృదేవతలు నరకంలో ఉన్నారేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు, పితృదేవతలు ఉద్ధరింపబడలేదని అనుమానం వచ్చిన వాళ్ళు కపిల తీర్థంలో స్నానం చేశాక పిండ ప్రదానం అక్కడ ఎక్కడ పెట్టినా పర్వాలేదు, అక్కడే పెట్టాలని లేదు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చుని, వెంకటాద్రి అంతా పుణ్యస్థలమే కనుక ముందు కపిల తీర్థంలో స్నానం చేసి అనంతరం పిండ ప్రదానం చేస్తే వారి పితృదేవతలు లేక వారి సంబంధమైన వారు, వారి మిత్రులు, బంధువులు, భార్యలు ఎవరైనా సరే ఎటువంటి నరకంలో ఉన్నా వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈ భూమండలంలో పితృదేవతలని తరింపచేసే తీర్థాలు కొన్ని ఉన్నాయి. ఒకటి కపిల తీర్థ స్నానానంతరం పిండ ప్రదానం, రెండవది గయలో ఫల్గునది స్నానానంతరం పిండ ప్రదానం, బదరీలో ఎదురుగుండా ఉన్నటువంటి పరమ పవిత్రమైన అలకనంద స్నానానంతరం, బదరీ దగ్గర అత్యద్భుతమైన బ్రహ్మకపాలం అని ఒక స్థలం ఉన్నది, ఎదురుగుండా ఆ నారాయణ ఆలయానికి ఎదురుగుండానే ఉంటుంది ఆ బ్రహ్మకపాలం, అక్కడ పిండ ప్రదానం. కాశీలో పరమ పవిత్రమైన గంగానదీ స్నానానంతరం పిండ ప్రదానం. ఈ నాలుగింటిలో ఏది చేసినా పితృదేవతలు తరిస్తారు. అందువల్లే వీడు కపిల తీర్థంలో స్నానం చేయగానే వీడి పాపాలు పోవడం వల్ల వీడు పెట్టిన పిండాలు పితృదేవతలకి చేరి వారు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది వెంకటాచల మహిమ. ఇంకా అదృష్టం ఏమిటో తెలుసా? పిండ ప్రదానం అయిపోయింది, ఈ యాత్రికులతో పాటు వచ్చాడు కాబట్టి వాళ్ళు కొండెక్కుతుంటే ఈయన కూడా కొండెక్కాడు. అప్పుడు ఒక తమాషా జరిగిందిటండి, వీడి పాపాలు అనంతం కదా, వీడు తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం, హత్యలు చేయటం, దొంగతనాలు చేయటం, చండాలంకరతో 12 ఏళ్ళు కాపురం చేయటం వల్ల వీడికి మహాపాపాలు చుట్టుకున్నాయి. ఈ పాపములు నల్లని స్త్రీ రూపములు ధరించి వీడి వెంట వస్తున్నాయట. వీడు కొండెక్కుతూ ఉంటే ఒక్కొక్క స్త్రీ, ఆ నల్లగా ఉన్నటువంటి స్త్రీ, అది పాపం అని చెప్పానుగా, పాపమే ఒక నల్లని స్త్రీ రూపంలో వీడు పట్టుకున్నది, పిశాచ రూపంలో, నల్లని పిశాచ స్త్రీ రూపంలో. ఆ పిశాచాలు భగ భగ అని అగ్నిజ్వాలలతో కాలి బూడిది కింద పడిపోవడం మొదలెట్టాయి. 16,000 పిశాచ స్త్రీలు అందరూ చూస్తూ ఉండగా వీడి వెంట వస్తున్నవి కాలి బూడిదైపోయి, అంటే వీడు 16,000 మహాపాపాలు చేశాడనమాట. మామూలుగా పాపాలు మనకు కనపడవు, కానీ వీడు చేసిన పాపాలు ఎక్కువైపోవడం వల్ల స్త్రీ రూపాల్లో వెంట వస్తున్నాయి. అవి కూడా ఈ మానవ స్త్రీలు కాదు, పిశాచ స్త్రీలు. ఆ పిశాచ స్త్రీలు పెద్ద పెద్ద కోరలతో నల్లని బట్టలు కట్టుకుని నల్లగా ఉన్నాయి. అవన్నీ వీడు కొండెక్కుతూ ఉంటే ఒక్కొక్కటి రావడం వీడు వెనక, అది కాలి కింద బూడిదై పడిపోవడం. ఇది కూడా వస్తున్న యాత్రికులు చూశారు, వీడు చూచాడు. హా హా అని అరుస్తూ పొగలు సెగలు కమ్ముతున్న మంటలలో కాలి బూడిదైపోయేట పర్వతం మీద ఈ పాపాలన్నీ. కారణం అది వెంకటాచలం. సర్వ పాపాని వేం ప్రాహు కటతన్నాశముచ్యతే. మనం చేసిన మహాపాపములన్నీ వేం అని పిలువబడతాయి. కట అంటే నాశనం అయిపోవడం. మనం చేసిన పాపాలన్నీ అక్కడికి వెళ్ళగానే కాలి బూడిదైపోతాయి కనుక, నశించిపోతాయి కనుక ఆ కొండని వెంకటాద్రి అన్నారు. వీటి పాపాలు అలా నశించిపోయాయి. అప్పుడు వెంకటాచల మహామహిమంబుదవాగ్ని రూపమై తప్పక విప్రు పాపమును దగ్ధము చేసినటంచు మాధవున్ గొప్పగా నిల్చి శీర్షమున కొల్లగ పూవుల వాన నించి అందుబ్బుగా చూచుచుండిరి అజుడురువికి తా దిగి వచ్చి నవ్వుచును. పరమ పవిత్రమైన వెంకటాచలం మీద వీడి మహాపాపములన్నీ కాలి బూడిదై కుప్పల కింద కూలిపోతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి గుడ్లప్పగించి చూచి, ఇలా కనుగుడ్లు విప్పార్చి చూచి, సహవాష్ నీవు మహాపుణ్యాత్ముడి అయ్యావు అని పైన పువ్వుల వర్షం కురిపించారు. దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. బ్రహ్మతో పాటు దేవతలంతా వచ్చి వాడి మీద పువ్వుల వాన కురిపించారు. అప్పుడు స్వయముగా బ్రహ్మదేవుడు అక్కడికి దిగొచ్చి వాడి శిరస్సుని అలా నిమిరి ప్రేమతో దగ్గరికి తీసుకుని, ఎంత అదృష్టవంతుడురా నువ్వు, నిజంగా నువ్వు చేసిన మహాపాపాలకి శిక్షలే అనుభవించవలసి వస్తే ఘోర నరకాలలో 60 కల్పములు పాపాలు అనుభవించేవాడి. కల్పం అంటే ఒక కల్పం కదా, 60 కల్పాలు అటాక. కల్పం అంటే మీకు నేను చెప్పేదేమండి, ఎన్నిసార్లు చెప్పాను మీకు, 1,000 యుగములైతే చతుర్యుగాలైతే బ్రహ్మకు పగలు, అటువంటివి 1,000 చతుర్యుగాలైతే బ్రహ్మకు ఒక రాత్రి, అంటే 2,000×43,20,000 మహాసంవత్సరాలు. అంతకాలం బ్రహ్మగారికి ఒక్కరోజు. అటువంటిది బ్రహ్మగారికి 1 సంవత్సరం గడిస్తే అప్పుడు 1 కల్పాలు వెళ్ళిపోతుందిట. అటువంటి కల్పములు 60 కల్పముల పాటు వీడు నరకంలో ఉండవలసిన వాడు కాస్త పాపాలు పోయి పుణ్యాత్ముడైపోయాడు. ఎంత గొప్పది వెంకటాద్రి. అందుకే వెంకటాచలానికి నడిచి వెళ్ళాలి. వాహనాల్లో వెడితే మీకు అన్ని పాపాలు ఏం పటాపంచలేవు, ఎందుకని మీ పాదం నేల మీద ఓపి టపాటప నడుస్తుంటేనే ఈ పాపాలు కాలి బూడిదవుతాయి. ఓ కారుల్లో, ఇన్నోవాల్లో టపాటపా పైకి వెళ్ళిపోతే, రోప్వేలో వెళ్ళిపోతే, రోపు మీద వెళ్ళిన వాడికి పాపకి పాపం ఎక్కడతో తొలగుతుంది? ఒక్క ముసిరి వాళ్ళకి, పసివాళ్ళకి మాత్రమే వాహనముల మీద వెడితే పాప ప్రక్షాళన అవుతుంది. కాస్త ఓపికన్నవాడు ఎప్పుడు నడిచి వెడితేనే ఈ నడక వల్ల అడుగడుగునకు మన పాపములు కాలి బూడిదైపోతాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓపికన్నవాళ్ళందరూ కూడా నాలాంటి పొడిచాడుతో మీలాంటి ముసలివాడంతా వచ్చారంటే మీకు ఓపిక అదే ఇచ్చేస్తాడు భగవంతుడు.
అది నడవ.
నీ పాదయాత్ర మహిమ వల్ల నీ పాపాలు నశించాయి అనగా వాడు ఆశ్చర్యపోయి పాత పాపాలు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుని, దేవా బుద్ధి లేక కామోత్కంఠుణ్ణి, నేను చేసిన పాపములన్నీ ఇన్నీ కావు, నా వల్ల నా కుటుంబం నశించింది, నేను కృషించాను, అటువంటి నాకు ఇంక గతి ఏమిటి, ప్రస్తుతం పాపం పోయిందన్నావు భవిష్యత్ గతి ఏమిటి అని అడగ్గా, నాయన నీ పాపం పోయింది, ఇంకా సందేహించకు, వెంకటాద్రికి వెళ్ళు, స్వామి పుష్కరిణిలో భక్తితో స్నానం చెయ్యి, వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించు, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇది స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో వెంకటాచల మహాత్మ్యంలో 38వ అధ్యాయంలో 71వ శ్లోకం, ఆ తర్వాత 72వ శ్లోకంలో కూడా మళ్ళీ అదే చెప్పారు. వెంకటాచలముతో సమానమైన స్థానం ఈ బ్రహ్మాండములలో మరొకటి లేదు. వెంకటేశ్వరుడికి సాటి వచ్చే దైవం లేడాయన కరుణామూర్తి. వెంకటాద్రి సమం స్థానం న భూతం న భవిష్యతి స్వామి తీర్థ సరస్తుల్యం న కుత్రాపి న విద్యతే న కుత్రాపి చ విద్యతే. మళ్ళీ 72వ శ్లోకంలో ఇంకోసారి ఏమన్నారు, వెంకటాద్రి సమం స్థానం, వెంకటాచలముతో వెంకట అని పేరు కలిగిన ఆ పర్వతముతో సమానమైన స్థానం న భూతం, ఇదివరకు పుట్టలేదు, ఒకప్పుడు అటువంటి స్థానం పుట్టలేదు, న భవిష్యత్తి పుట్టదు, మరొక స్థానం భవిష్యత్తులో రాదు. ఇక అక్కడ స్వామి తీర్థం ఉన్నది, అంటే స్వామి పుష్కరిణి, ఈ పుష్కరిణితో సమానమైన తీర్థము న కుత్రాపిచ విద్యచే, ఎక్కడా లేదు మరొక స్థితి, ఎందుకంటే అది సరస్వతికి మారురూపం. అందులో మనం సంకల్పం చెప్పుకుని స్నానం చేసినప్పుడల్లా 3.5 కోట్ల నదులు చేరుతూ ఉంటాయి, అందుకే అటువంటి సరస్సు, అటువంటి పుష్కరిణి వంటి తీర్థం మరొకటి లేదు. పైకి వెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేయి, భక్తితో విష్ణువుని ధ్యానించు, ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు, దానివల్ల నువ్వు స్వర్గానికి వెడతావు, కొంతకాలం స్వర్గంలో ఉంటావు. ఇక కలియుగంలో నువ్వు భూలోకంలో సుధర్ముడు అని ఒక రాజుగారికి కొడుగ్గా పుడతావు, అప్పుడు నిన్ను ఆకాశరాజు అని పిలుస్తారు, అప్పుడు పద్మావతి అనే పేరుతో వేదవతి అనే ఆవిడ నీకు కూతురుగా వస్తుంది, నీకు కూతురుగా వస్తే ఆవిడని శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేయి, విష్ణువునికి మామగారు అవుతావు, విష్ణువు నీకు అల్లుడు అవుతాడు, ఇంకేమున్నది, దాంతో ముక్తి పొందుతావు. ఇది వెంకటాద్రి మీదకి నడిచి వెళ్ళడం వల్ల నీకు కలిగిన లాభం అన్నాడే. ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అదృష్టవంతుడే అని అనిపిస్తాను, వాడిని చేస్తే పాపాలు చేశాడు కాక, కానీ మాధవుడు కొండ మీదకి వచ్చాడు, ముందు కపిల తీర్థంలో స్నానం చేశాడు, పిండ ప్రదానం చేశాడు, కొండెక్కాడు, పాపాలు పోయాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారు అనుగ్రహం పొందాడు, హాయిగా పుష్కరిణిలో స్నానం చేసి హరి గురించి తపస్సు చేశాడు, తపస్సు గట్టిగా చేశాడు అండి, పశ్చాత్తాపం వల్ల మహాతపస్సు చేశాడు, ఆ తప ప్రభావంతో ఆకాశరాజు అయి పుట్టాడు. ఇది ఆకాశరాజు గారి ఫ్లాష్ బ్యాక్ డాష్ బ్యాక్. ఆ తర్వాత ఆయనకి పద్మావతి కూతురైంది, శ్రీనివాసుడు అల్లుడయ్యాడు. అప్పుడప్పుడు అనిపిస్తున్న వాడు దిక్మాలది, ఎందుకండి ఈ జన్మ ఎందుకంటే మాధవుడు లాంటి వాడిగా పుట్టే బాగుండని, కానీ అందరికీ యోగం కలగచ్చుమండి, అందులో మాధవుడిని తలుచుకోకండి, ఆదర్శంగా మాధవుడిగా కాకుండా పశ్చాత్తాపంతో తపస్సు చేసిన మాధవుడిగా మారాడు. ఇప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళాడు, ఆ కొండ మీద 6 సంవత్సరములు తపస్సు చేశాడు. ఒకప్పుడు పాపం చేసిన బెంగ బాధ ఉన్నాయిగా మనసులో, పాపాత్ములకి పశ్చాత్తాపం వస్తే కఠోరంగా తపస్సు చేస్తారు, ఉండే అన్నీ బాగున్న రోజుల్లో మనిషి తపస్సు చేయడు, కష్టం వచ్చి తీవ్రమైన బాధలో కుమిలిపోయిన వాడికి కనుక నేను ఒకప్పుడు సరైన జీవితం గడపలేదనే పశ్చాత్తాపం కలిగితే, ఇక అటువంటి భక్తుడు మరొకడు ఉండడండి, నేను చాలామంది చూశాను అలాంటి వాడిని. ఒకసారి కష్టాల్లో అడుగుపెట్టిన వాడు కనుక భక్తుడయ్యాడా, అతడు గురుభక్తితో హరిభక్తితో మహాతపస్సు చేస్తాడు, ఆ తపస్సుతో వాడు ఉత్తమ జన్మైనా పొందుతాడు, లేదా పునర్జన్మ లేకుండా శాశ్వత కైవల్యమైన పొందుతాడు. నేను వ్యసన పురుళ్ళు చూచాను, దుష్టుల్ని చూచాను, వాళ్ళు మాకు శిష్యులయ్యాక వాళ్ళు చేసే సేవ నిజంగా పాతవాళ్ళు కూడా చేయరు. ఎప్పుడు గురువుగారి పక్కన వాడిగా ఉంది, మా గురువుగారు ఎప్పుడు అలాగే అంటాడే అంటారు, కానీ ఏ వ్యసనములు ఎక్కువగా అలవాటు చేసుకుని తర్వాత పశ్చాత్తాపం పొంది ఆ వ్యసనములు విడిచిన వాళ్ళు లేక పాపాలు విడిచిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఒక్కసారి గురువుని ఆశ్రయిస్తే వాళ్ళ ముఖంలో ఎంత కాంతి వస్తుందో తెలుసా? కారణం పశ్చాత్తాపం, దానివల్ల వచ్చిన దృఢభక్తి. అటువంటి వాళ్ళు తపస్సు చేస్తే ఈ జన్మలోనే ముక్తి పొందుతారు అన్నమాట. ఓ లారీ డ్రైవర్ని చూశాను నేను అలా, అలాగే ఒక స్త్రీని చూశాను, చాలామందిని చూశాను. సరే, అది పక్కన పెడితే మాధవుడు మహాతపస్సు చేసి హరిదర్శనం పొంది హరి యొక్క అనుగ్రహం వల్ల స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భూలోకంలో ఆకాశరాజుగా పుట్టాడు అని సౌనకాదులకు సూతుడు జనకునికి శతానందుడు చెప్పిన ఈ సందేహ నివృత్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో ఉన్న వెంకటేశ్వరుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పాటు శ్రీ మహావిష్ణువు భూలోకంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఆయన భూలోకం విడిచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో కేవలం వెంకటాద్రి మీద వరాహస్వామి మాత్రమే ఉన్నాడు. వరాహ అవతారం అనేది ఒక వంశావతారం, అందుకే ఆ వరాహ రూపం ఎప్పుడు ఇక్కడే ఉండిపోయింది. లక్ష్మీ సమేతుడి అసలు విష్ణువు పైకి వెళ్ళిపోయాడు. అంశీయైన వరాహం భూలోకంలో ఉండిపోయింది. అంటే ఏమిటి? విష్ణువులోని కొంత తేజస్సు వరాహ రూపంలో ఎక్కడ ఉండిపోతే సంపూర్ణ తేజస్సు కలిగిన విష్ణువు లక్ష్మీ సమేతుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. క్రమంగా ఇక కలియుగం ప్రారంభం కాబోయింది. ఈ కలియుగం ప్రారంభం కాబోయే ముందు శ్రీ మహావిష్ణువు భూలోకంలో లేకపోవటం వల్ల పరమపాపాత్ములు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా అధర్మం పెరిగిపోయింది. అంటే నేను చెప్పేది కలియుగ ప్రారంభంలోనే ఇలా ఉందంటే ఇప్పుడు ఈ పాపాలను చూస్తే వాళ్ళు ఏం రాసేవారు? అప్పటికే కొంచెం అసత్యం అడితే తప్పు అనుకునేవారు, వావి వరసలు లేకుండా తిరిగితే భయంకరమైన పాపాలు వస్తాయి అనుకునేవారు. క్రమంగా ఈ పాపాలు పెరిగిపోతూ ఉంటే నారదుడు ఒక రోజున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, భూలోకాన్ని చూచావు కదా, వైకుంఠవాసుడు నామకే వస్తే తన అంశావతారమైన వరాహస్వామిని భూలోకంలో వచ్చి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. హరి లేకపోవటం వల్ల ధర మీద దుష్టులు పెరిగిపోయారు. ఈ భూమండలాన్ని చూస్తే నాకు భయంగా ఉంది, దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా అని అడిగాట. అప్పుడు ఆయన అన్నాడు, బ్రహ్మగారు, భూమి మీదకి విష్ణువు మళ్ళీ వస్తే తప్ప ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ వైకుంఠుడు భూలోకానికి రావాలంటే ఏదో కారణం ఉండాలి. ఆ కారణం నువ్వే కల్పించాలి. ప్రస్తుతం ప్రయాగ అనే క్షేత్రంలో గంగానది యమునా నది కలిసిన దివ్య ప్రాంతంలో భృగు మహర్షి, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, శాండిల్యుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు మొదలైన ఋషులు మహాయజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం దగ్గరికి నువ్వు వెళ్ళు. యజ్ఞం చేస్తున్న వాళ్ళలో భృగువుని రెచ్చగొట్టు. తద్వారా శ్రీనివాసుడు భూలోకానికి వచ్చేలా చెయ్యి. నేను నీకు ఏమైనా చెబితే, ఇంత చెబితే నువ్వు అంత అల్లుకోగలవు, కాబట్టి ఎంతకంటే నేను చెప్పను అన్నట్టు. కీచి వదిలిస్తే దగ్గర పనంతా ఆయన చేసుకుంటాడు. ఏం చేస్తావు? ఋషుల్ని రెచ్చగొట్టు, విష్ణువు భూలోకానికి వచ్చేలా చెయ్యి అన్నాడు. అర్థమైపోయింది, ఇంకెంతకంటే నాకేం చెప్పక్కర్లేదు అన్నాడు నారదుడు. నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఋషులు యజ్ఞం చేస్తున్న స్థలం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఋషులంతా 6 సంవత్సరముల పాటు సాగే ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. సరిగ్గా నారదులు అక్కడికి రాగానే ఋషులంతా లేచి నిలబడి, ఎప్పుడైనా ఎంత యజ్ఞ దీక్షలో ఉన్నో గురువులు మహాత్ములు వస్తే లేచి నిలబడాలండో, లేచి అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి, తర్వాత మళ్ళీ యజ్ఞం చేయాలి. దానికి ఉదాహరణే వామనుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే బలి యజ్ఞం వైపు వామనుడిని పూజించాడో లేదా మరి? అలాగే మహాత్ములు వచ్చినప్పుడు మధ్యలో వాళ్ళ సేవ కూడా చేయవలసిందే. అందుకే వీళ్ళంతా యజ్ఞ దీక్షని కాసేపు ఆపి నారదుడిని కూర్చోబెట్టి పరిపరి విధాలుగా పూజించారు, గౌరవించారు. ఆ తర్వాత నారద, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి విచ్చేసావని కానీ ఆ సంగతి తర్వాత పక్కన పెడదాం. మీరెంతో కష్టపడి యజ్ఞం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. మునీశ్వరులారా, వదమే మునయస్సర్వే, సర్వమునులు నాకు ఒక విషయం చెప్పండి అన్నాడు. వాడు తెల్లబోయి, నీకు తెలియదే ఉంది, ఏం అడుగుతున్నావు కాబట్టి మేము చెబుతాం, ఏం కావాలి నీకు అన్నారు. మీరు యజ్ఞం చేస్తున్నట్టుగా ఉన్నారు, యజ్ఞం పూర్తయ్యాక ఈ యజ్ఞ ఫలితం ఒక దేవతకి సమర్పించాలి, ఏదో ఒక దేవతకి. సాధారణంగా కృష్ణుడి ఇష్టం అయితే కృష్ణార్పణ వస్తువులు కృష్ణుడికి సమర్పిస్తారు, శివుడి ఇష్టం అయితే రుద్రార్పణ వస్తువు అంటారు, బ్రహ్మార్పణ వస్తువు కొందరు అంటారు. ఇలా ఎవరో ఒక దేవతకు అర్పించాలి. మీ యజ్ఞం కొంతకాలం తర్వాత పూర్తిగా పోతున్నది, పూర్తి అయ్యాక ఈ యజ్ఞమునకు ఎవరు సంపూర్ణ ఫలకర్త అనుకుంటున్నారు, ఈ యజ్ఞ ఫలితం ఎవరికి ధారపోస్తున్నారు? యజ్ఞానికి అగ్రపూజార్హుడు ఎవడు? త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో ఎవరిని మీరు విశిష్ట దేవతగా భావించి అతన్ని పూజించి యజ్ఞ ఫలితం ధారపోస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వాడు ముఖాముఖాలు చూసి, మాకు ఈ విషయం తట్టలేదు సుమా, బ్రహ్మకా విష్ణువుకా శివుడికా ఎవరికి ఈ యజ్ఞ ఫలితం ధారపోయాలో మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు అనగా, ఇంకెప్పుడు డిసైడ్ చేసాను? ఎయిర్పోర్ట్కి వచ్చాక ఆధార్ కార్డు కోసం వెతుక్కుంటామా? కాబట్టి యజ్ఞం పూర్తయ్యేలోపే అగ్రపూజార్హుడు ఎవరు, యజ్ఞ ఫలమును ఎవరికి ధారపోయాలో నిర్ణయించుకోండి అన్నాడు ఆయన. అప్పుడు అందులో ఒక ఆయన లేచి, గురువుగారు ఎలాగో మీరు మమ్మల్ని కెరికారు, అదేదో మీరే నిర్ణయించండి అన్నారు. నేను ఎత్తి మీద ఏదో ఉందంటే నీ చేత్తోటే తీయండి అన్నట్టు వెనకడికి అవడం. ఒక ఆయనకి నెత్తి మీద ఏదో గట్టి పెరగబడింది, మీ నెత్తి మీద ఏదో ఉందండి అన్నట్ట, ఏముంటేనే నువ్వే తీసే అన్నట్ట, చెప్పేవో నువ్వే తీయన్నట్టు, అలా ఉంది మీ ప్రవర్తన. అగ్రపూజార్హుడు ఎవరు అంటే అదేదో నన్నే నిర్ణయించుకుంటున్నారు. అమ్మో నేను ఆ నిర్ణయం చేయలేను, ఎందుకంటే బ్రహ్మచారి నేను, అన్ని లోకాలు తిరుగుతుంటాను, ఎవరికైనా నేను ఫేవర్గా మాట్లాడితే రెండో వాడితో చాలా సమస్య వస్తుంది. బ్రహ్మాన్ని నేను నిర్ణయిస్తే శివుడికి అప్పగించవచ్చు, శివుడు అంటే విష్ణువుకు అప్పగించవచ్చు, ఈ నిర్ణయం నేను తీసుకోలేను. అసలు నారదుడు భలే గొప్ప వ్యక్తి కదండి, ఆయన ఆ పార్టీ ఈ పార్టీ లేదా అన్ని పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళిపోగలడు, అందరూ గౌరవిస్తారు. ఆయన హిరణ్యకశిపుడి దగ్గరికి వెళతాడు, ఇంద్రుడి దగ్గరికి వెళతాడు, ఇంద్రుడు పూజిస్తాడు, హిరణ్యకశిపుడు కూడా రావు ఆయన కూర్చోబెడతాడు. అది టెక్నిక్ అండి. ఇప్పుడు చూడండి, ఫలానా వాడు నాకు ఆత్మ అన్నాం అంటే రెండోడికి మండుతుంది. కాబట్టి కలియుగంలో అలా అనడానికి లేదు, పెద్ద సమస్య ఇది. అందువల్ల మనకి తెలివితేటలు అంటే నారదుడిలో ఉండాలి. అందుకని నారదుడు ఏమన్నాడు, ఆ నిర్ణయం నేను చేయలేను. మరి ఎవరు నిర్ణయిస్తారు అన్నారు మునులు. ఏమర్రా మీరు, ఆ మాత్రం మీలో ఎవరు గొప్పవడం మీకు తెలియదా? ఈ భృగు మహర్షిని చూడండి, శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద నుంచి పుట్టి ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారిలో ప్రవేశించి బ్రహ్మపుత్రుడయ్యాడు. ఈ విధంగా ఏకకాలంలో విష్ణువుకి బ్రహ్మకి కూడా పుత్రుడైన వాడు ఈయన ఒక్కడే. ఈయనకున్న తపశ్శక్తి ఎవరికీ లేదు. ఈయన భార్య విష్ణువుని శపిస్తే ఏకంగా విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. అంతటిది ఈయన భార్య. ఇక ఈయన కుమారుల్లో ఒకడు చవరుడు, ఒకడు శుక్రాచార్యుడు, మరొకడేమో ఊరుడు, ఇలా ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఈయన వంశంలో. ఈయన తలుచుకుంటే భువన బ్రహ్మాండవులు తల్లకిందులు చేస్తారు. ఈ శ్రీవత్స గోత్రులు ఉన్నారే, వీడు చెయ్యలేదు అంటూ లేదు, ఈయన్ని కెలకండి, ఈయనే సాధించి పెడతాడన్నాడు. ఇది పెద్ద సమస్య. ఏంటంటే ఈ భార్గవులకి ముఖస్థుతి కులిగిపోయే లక్షణం ఒకటి ఉంటుంది, ఎవడన్నా పొగిడితే ఓహో ఎంతమంది అనుకుని లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే టెక్నిక్గా నారదుడు భృగువుని గిల్లాడు. అంతే, ఋషులంతా భృగు మహర్షి కాళ్ళ మీద పడ్డారు. భృగు మహర్షి, నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు, నిన్ను బ్రహ్మగారు మెచ్చుకుంటాడు, ఎందుకంటే బ్రహ్మపుత్రుడు గనక. వైకుంఠానికి వెడితే విష్ణువు మెచ్చుకుంటాడు, ఒకప్పుడు విష్ణుపుత్రుడు గనక. రుద్రుడి దగ్గరికి వెడితే రుద్రుడు మెచ్చుకుంటాడు, ఎందుకంటే నువ్వు రుద్ర భక్తుడివి గనక. అందరినీ నువ్వు మెప్పిస్తావు, నీ శక్తి అనంతం. నువ్వే త్రిమూర్తులలో ఎవరు ఈ యజ్ఞమునకు ప్రధాన పురుషులో నిర్ణయించు. ఈ యజ్ఞ ఫలితం ఎవరికి ధారపోయాలో నిర్ణయించే బాధ్యత నీది అనగానే నేను అంతమంది అనుకుని బయలుదేరాడు బాబు. అందువల్ల ఎప్పుడైనా బాగా పొగిడితే తొందరపడిపోకూడదు. ఈ పక్క వాళ్ళు తెగపొగిడేస్తారు అన్నమాట. ఇంకేముందండి, మీరు చాలా గొప్పవాళ్ళండి, మీరే పనిచేయండి అనగానే ఈ పిచ్చాడు నొంగిపోతాడు. ఇక అక్కడి నుంచి వంటంతా వీడే చేయడం మొదలెట్టాడు. ఆ మధ్యన ఒక ఆయన్ని గుడి బడిలో నువ్వే ఉండాలంటే మొత్తం అందరికీ ఈయన వండేట. ఇంకా మీరు మంచివాళ్ళు, ఎవరి చేత వండించుకుని వస్తున్నారు. కాబట్టి ఎవరైనా పొగిడినప్పుడు కొంచెం మన శక్తి కూడా ఆలోచించుకోవాలి. సరే, భృగు మహర్షి బయలుదేరాడు. ముందు బ్రహ్మలోకానికి వెళ్లే సమయానికి బ్రహ్మగారు తెల్ల తామర పువ్వులో కూర్చున్నాడు. పక్కన మరో తెల్ల తామర పువ్వు మీద సరస్వతి కూర్చున్నది. సరస్వతి చక్కగా వీణ వాయిస్తోంది, పాట పాడుతోంది. వెంటనే ఈయన వచ్చాడు. బ్రహ్మదేవ, నేను భృగువుని నీ పుత్రుడిని వచ్చాను అన్నట్ట. ఆయన పట్టించుకోలేదు కావాలని. భవిష్యత్తు ఎలా ఉంటుందో బ్రహ్మకి తెలుసు కదా, అందుకని అసలు ఇదంతా కెలిగి పంపినోడు బ్రహ్మే, నారదుడి. అందుకని ఆయన ఏం మాట్లాడకుండా అని పక్కకి చూసి కూడా చూడనట్టుగా మళ్ళీ సరస్వతికి చూసి, ఓ భలే భలే ఉంది ఈ పాట అన్నాడు. ఆవిడ వాయించింది, ఈయన విన్నాడు. దాంతో ఈయన గుడ్డు మండిపోయింది. ఎంత పిలిచినా పలకక సరస్వతి వీణా గానంతో పరవశించిపోతావా, అంటే నాకంటే గానం ఎక్కువ నీకు, నీకు భూలోకంలో ఎక్కడో గుడులు గోపురములు ఉండవు, నీకు పూజ లేకుండా పోగా కానీ చెప్పించేశాడు. సరస్వతి గొడు పండింది, వీడి ఒక్కటి తననా అంది, చచ్చేవాడు మన పిత్రుడు, వాడి శాపం పెట్టడం నాకు ఇష్టం, బ్రహ్మగారికి గుడులు ఉంటే ప్రజలు బ్రహ్మజ్ఞానం మర్చిపోతారు, అది నాకు ఇష్టమే అన్నాడే. పైగా ఒకప్పుడు ఎలాగో శివుడిచ్చిన శాపం ఉండనే ఉంది, ఈ శాపాన్ని కూడా స్వీకరిస్తాను అని మాట్లాడకుండా ఊరుకున్నాడు. రజోగుణ ప్రధానుడైన ఈ బ్రహ్మగారికి మాట వరస కూడా గుడులు ఉండవు అని తిట్టుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివుడు కూడా పార్వతితో భృగు వస్తున్నాడు, వాడు ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడు, కారణం ఒకటి ఉన్నది, ప్రస్తుతం మన ఇద్దరం డ్యాన్స్ చేద్దాం అని ఇద్దరు తాండవం నృత్యం మొదలెట్టారు. తధీన్ ధీన్ తననన మొత్తం కైలాసం అదిరిపోయింది వీళ్ళ నృత్యానికి. భృగు వచ్చే సమయానికి కైలాసం కదిలిపోతుంటే ఈయన కదిలిపోయాడు. పార్వతీ వల్లభా నేను భృగును వచ్చానన్నా వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో ఆయనకి కోపం వచ్చింది, నేను వస్తే పిలిస్తే పట్టించుకోకుండా భార్యతో నృత్యం చేస్తావా, ఇది తమోగుణం కాదు, కాబట్టి నీకు లింగ పూజ తప్ప విగ్రహారాధన లేకుండా పోగా కానీ చెప్పించాడు. తథాస్తు, అదే కావాలి నాకు అన్నాడు ఈయన. అక్కడి నుంచి బయలుదేరాడు, వైకుంఠానికి వచ్చాడు. ఇక్కడ విష్ణు అయినా ఎలా ఉంటాడో చూద్దామని వచ్చే సమయానికి లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఒక మంచి పాట పాడింది, కండి మన ఇద్దరికీ ఎప్పుడూ భిన్నత్వం లేదు, ఈ ప్రపంచంలో ఐకవత్యం కలిగినటువంటి భార్యాభర్తలం అంటే మనమే, ఏనాటికి నేను నిన్ను విడిచిపెట్టని, అందువల్లే నేను నిన్ను విడిచిపెట్టను గనక లక్ష్మీ నిత్యానపాయిని అంటోంది వేదం. అనపాయిని నేనొకర్తనే అన్నది ఆవిడ, నిన్ను విడిచిపెట్టంది నేనే, ఈ ప్రపంచంలో నిన్ను నన్ను వేరు చేసే శక్తి ఎవరికైనా ఉందా, లేదు, ఎవడన్నా వేరు చేస్తే వాడు ఆ క్షణమే భస్మం అయిపోతాడు అన్నది. ఏనాటికి మనకి ఎడబాటు లేదు అంటూ ఉండగా మీకు ఎడబాటు ఉండదా, మీ ఇద్దరు వచ్చి పాటలు పాడుకుంటూ కూర్చుంటారా, అక్కడేమో మీకోసం మేము యజ్ఞాలు చేయాలా అని చెరచెర వచ్చి భృగు ఎడవకాలుతో విష్ణు వక్షస్థలం మీద ఒక్క తను తన్నాడు. వాళ్ళని శపించాడు, ఇక్కడ శపించడం అని వక్షస్థలం మీద ఒక తను తన్నాడు. ఎడమ వేపున వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది ఎప్పుడు, లక్ష్మీదేవికి నిలయం అది, అక్కడ తన్నాడే. అంటే తన్నింది విష్ణువుని కాదు, యాక్చువల్గా తన్నింది లక్ష్మి. దాంతో లక్ష్మీదేవి తీవ్రమైన ఆగ్రహానికి గురైపోయింది. ఆవిడ అసలే ఎర్రగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా కళ్ళు కూడా ఎరుపెక్కాయి, చెరచెర వక్షస్థలం మీద నుంచి పక్కకు వచ్చింది. ఈ దుర్మార్గుడిని శిక్షించన్నట్టుగా విష్ణుకేసి చూసింది. ఆయన ఆ చూపులేం పట్టించుకోలేదు, భార్యామణికి పట్టించుకోకుండా చటుక్కున ఆదిశేషుడి తల్పం మీద నుంచి లేచి భృగువుని తీసుకొచ్చి తన తల్పం మీద కూర్చోబెట్టాడు. ఆ తల్పం మీద ఇంతవరకు లక్ష్మీనారాయణుడు తప్ప ఎవరు కూర్చోలేదట. మొదటిసారిగా ఈ భృగుని కూర్చోబెట్టి, స్వామి ఎంత అపరాధం చేశాను, త్వం మహాత్మన్ ఇంద్రియ నిగ్రహ స్వరూపిన్, నీవు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, మహాత్ముడి, అటువంటి నిన్ను రాగానే పట్టించుకోకుండా భార్యోల్లోలుడనై గానం వింటూ పరవశించిపోతూ లేవలేదు, నిన్ను పూజించలేదు, నా అపరాధాన్ని క్షమించండి, నేను చేసిన తప్పుకి నా గుండె మీద గట్టిగా తన్నారు, ఈ మాత్రం తన్ను తన్నితేనే మేము బాగుపడతాం, మాకు బుద్ధి వస్తుంది, నన్ను క్షమించి ఇక మీ పాదసేవ చేయనివ్వండి. అయ్యో నువ్వు తన్నినందుకు నాకు బెంగలేదు కానీ నీ కాలికి ఏమయ్యిందో అని నాకు బాధగా ఉంది, నీ అరికాళ్ళు సుకుమారంగా ఉంటాయి, తామర పువ్వుల్లో ఉంటాయి, పద్మముల వంటి నీ పాదము నా వక్షస్థలానికి తగలగానే ఎక్కడ నీ కాలు కందిపోయిందో అని కాళ్ళు నొక్కాడు. భృగు మహర్షి ఒకప్పుడు తపస్సు చేశాడు, ఆ తపస్సుకు మెచ్చుకొని శివుడు నా మూడవ కంటి శక్తిని నీ అరికాల్లో పెడుతున్నాను, నీ అరికాల్లో కూడా ఒక కన్ను వస్తుంది, నా మూడవ కన్నుకు ఎంత శక్తి ఉందో నీ అరికాలి కన్నుకు కూడా అంత శక్తి ఉంటుంది, ఈ కన్ను ఉండడం వల్ల నీకు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అని వరం ఇచ్చాట. ఆ కన్ను ఉండడం వల్ల ఆయన ఎక్కడికైనా వెళ్ళి నెగ్గుకు వచ్చేవాట, అందుకని ఈయన కాళ్ళు నొక్కుతూ నొక్కుతూ తిక్కు నా కన్ను వచ్చింది వేశాడు, ఒక నొక్కు నొక్కాడు, కన్ను పచ్చడైపోయింది. వేసవకాలంలో ముంజికాయలను వస్తాయి, ఆ ముంజికడు ఇలా పైకి పీకుతారనమాట, ఆ ముంజికడు పీకినట్టుగా పీకి పారేశాడు ఆ కన్ను, ఆయన చిదివేశాడు. ఇంకేముంది, ఒక్కసారి అహంకారం అంతా దిగిపోయింది భృగువుకి, పశ్చాత్తాపం వచ్చింది, కోపం దిగిపోయి పశ్చాత్తాపం కలిగి టక్కున శేషతల్పం మీద నుంచి కిందికి దిగి అమాంతంగా విష్ణు కాళ్ళ మీద పడి ఏడ్చాడు, ప్రభు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఈ దురహంకారం, దానివల్ల నేను అపరాధం చేశాను. సకల లోకేశ్వరుడివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నిన్ను లక్ష్మీదేవితో కూడి నివసిస్తున్న సమయంలో దగ్గరకు వచ్చి పూజించక ఎడంకాలతో తన్నాను, మహాపరాధం చేశాను. పైగా వక్షస్థలం ఎటువంటిది, లక్ష్మికి నిలయం, అటువంటి లక్ష్మీ నిలయాన్ని తన్నానా, ఎందుకు చేశానో తెలియట్లేదు ఈ పాపం. ఇదంతా నారదుడు నా చేత చేయించాడు. నన్ను రెచ్చగొట్టి ఇక్కడికి పంపితే నేను నిజం అనుకుని పైకి వచ్చాను. అయ్యో, నా తండ్రి బ్రహ్మని శపించాను, రుద్రుని శపించాను, ఇప్పుడు నీ వక్షస్థలం మీద తన్నాను. ఈ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదేమో, నేను నరకం పాలైపోతానేమో, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఏడ్చేశాడు. కాళ్ళు పట్టుకున్నాడు, కన్నీళ్లతో కడిగాడు. అప్పుడు స్వామి నవ్వి, నువ్వు పుత్రుడివి, నువ్వు తండ్రితే నాకేం బాధ కలుగుతుంది, ఆ చిన్నపిల్లలు వచ్చి నానా అని గుడ్డల మీద తనితే తండ్రి బాధపడతాడా, బాధపడ్డా. నువ్వు నాకు తండ్రివి, కొడుకువి, మనవడివి కూడా, నాకు అన్ని వరసలు నువ్వే. నేను ఋషులను తండ్రులుగా భావిస్తాను, ఆ రకంగా చూస్తే నాకు తండ్రి లాంటి వాడి. ఒకప్పుడు నాకు కొడుకుగా పుట్టేవు కనుక కొడుకువి, తర్వాత బ్రహ్మపుత్రుడివి కనుక ఇప్పుడు మనవడివి. ఇప్పుడు మన మనవడు వచ్చి తాత అని నా వక్షస్థలం మీద తండ్రి అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది, అవునా? అంతేగాని నన్ను తండ్రుతావా అంటాడా అంటే వాడు తాత, తాత కాదు వాడు పీత. కాబట్టి అటువంటి వాడంటే మనకు రోత. నీవు నిజంగా నాకు ఆత్మీయుడవు నాయన, నీ తప్పేమి లేదు, ఇదంతా మా త్రిమూర్తుల నాటకం సంకల్పం అని, ఏం పర్వాలేదు వెళ్ళిరా అన్నట్ట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, భగవంతుడు ఎంత కరుణామూర్తి, నేను గుండెల మీద తండితే నా కాళ్ళు నొక్కి అహంకారం తొలగించి నన్ను దీవించి పంపాడు, ఇది కదా భగవంతుడి కరుణ అంటే, ఇది కదా సత్వగుణం యొక్క గొప్పతనం అంటే, ఇంతకంటే పరమాత్ముడు మరెవరు, అగ్రపూజ అర్హుడు, యజ్ఞభాగం పొందడానికి మా శ్రీహరి అర్హుడు అని భూలోకానికి వెళ్ళిపోయాడు.